ஸ்ரீ மகாகணாதிபதியே நமஹ, ஸ்ரீ குருப்யோ நமஹ, ஸ்ரீ மகாசரஸ்வதியே நமஹ. நம சிவாபியாம் நவ யௌவனாபியாம் பரஸ்பர ஆஸ்ரிஷ்ட வபுருர்தராபியாம் நகேந்திர கன்யா வ்ருஷகேதனாபியாம் நமோ நம சங்கர பார்வதீபியாம். ఆది దంపతుల పాదపద్మాలకి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకుంటూ కార్తీక మాస వైభవంలో గడువు పెడదాం. చూస్తూ ఉండేది 29వ దివసంలో గడువు పెట్టాం. ఈ కార్తీక మాసాన్ని సద్వినియోగం చేసుకుంటున్న పుణ్యాత్ములంతా ఈరోజు కూడా ఉదయమే కార్తీక స్నానం చేయండి. ఏ మాత్రం అవకాశం ఉన్నా నదీ తీరానికి వెళ్ళి స్నానానంతరం అరటి దొప్పలలో ఆవునేతి ఒత్తులు పెట్టి వెలిగించి నదిలో విడిచిపెట్టండి. అలా అరటి దొప్పలలో ఆవునేతి దీపాలు నదీ తీరంలో వెలిగించిన అవకాశం ఉంటే, పెద్ద నది అయితే ఒక్క దీపం విడిచిపెట్టిన అటువంటి వాళ్ళకి గంగానదిని భూలోకానికి తీసుకువచ్చిన భగీరథుడికి ఎటువంటి పుణ్యం వస్తుందో అటువంటి పుణ్యం లభిస్తుంది. అందరికీ నదీ తీరాలు ఉండవు కనుక మీ ఇంటి దగ్గర తులసి కోట దగ్గర లేక పూజా మందిరంలోనో అరటి దొప్పలో ఒక ఆవునేతి ఒత్తి పెట్టి వెలిగించండి. ఆవునేతిలో ఒత్తుల్ని నానబెడతారు. ఒక బొడ్డొత్తులు ఉంటుంది అనమాట చక్కలావుగా, అటువంటి ఒక ఒత్తి అందులో పెట్టి దీపం వెలిగించండి. 29వ రోజున ఆవునేతితో అది కూడా అరటి దొప్పలో పెట్టి ఆవునేతి దీపం వెలిగించినట్టయితే అటువంటి వారికి మహాపుణ్యం వస్తుందట. పూర్వం భగీరథుడు కఠోర తపస్సు చేసి గంగానదిని భూలోకానికి తీసుకొచ్చాడు. ఆనాడు భగీరథునికి ఏ పుణ్యం వచ్చిందో అటువంటి పుణ్యం ఈ దీపం వెలిగించినటువంటి పుణ్యాత్ములు పొందుతారు. అందువల్ల వెలిగించాలి. అనంతరం ఈ పూట తులసి మాతకి పూజ చెయ్యాలి. గోలోకంలో ఉన్న తులసి మాత భూలోకానికి దిగి వచ్చినటువంటి రోజు ఇది. తులసి భూలోకంలో కొంతకాలం శాపం అనుభవించి శంఖచూడుని పెళ్లి చేసుకుని మళ్ళీ హరి కోసం తులసి అనే ఒక మొక్కగా మారినటువంటి పుణ్యతిథి ఇది. పూర్వం తులసి అని ఒక ఆవిడ ఉండేది, గోలోకంలో ఉండేది. ఆవిడ రాధాదేవి చెలికెత్తి. కృష్ణుడి మీద మనసు పెడితే రాధాదేవి లోకశ్రేయస్సు కోసం శపించినట్టు నటించి భూలోకంలోకి వెళ్ళు, రాక్షస స్త్రీ వైపు పుట్టు, రాక్షసుని పెళ్లి చేసుకున్నది. ఆ తర్వాత కృష్ణుడి యొక్క చెలికాడి అనే శంఖచూడు కూడా రాక్షసుని పుట్టాడు భూలోకంలో. ఆ శంఖచూడుని వివాహం చేసుకుని చివరికి విష్ణు స్పర్శ వల్ల పవిత్రురాలైంది ఆవిడ. విష్ణువే ఈ ప్రపంచానికి మూలకారకుడు. ఆయన స్పర్శ వల్ల అపవిత్రత ఉండదు. జగద్గురుడు యొక్క స్పర్శ ఎవరికైనా శుభాన్ని ఇస్తుంది. అయితే ఆవిడ ప్రస్తుతం భూలోకంలో ఉన్న స్త్రీ కనుక విష్ణు స్పర్శ తనకు తగలగానే, నువ్వు నన్ను మారు రూపంలో మోసం చేసావు కాబట్టి పాషాణ వైపు అని చెప్పిస్తే ఆయన నవ్వి, ఓ శివరిదానా, నువ్వే తులసివి, రాధాదేవి యొక్క శాపం వల్ల భూలోకంలో పుట్టావు, నీ శాపం స్వీకరించి నేను గండకి అనే పేరుతో ఉన్న నదిలో రాయిగా మారిపోయి ప్రజలను అనుగ్రహిస్తాను, నీ శరీరం విడిచిపెట్టి అది గండకి నదిగా ప్రవహిస్తుంది, ఆ నదిలో నా శరీరం సాలగ్రామం అనే పేరుతో శిలారూపంగా ప్రజలకి సౌభాగ్యం ఇస్తుంది, సంతోషం ఇస్తుంది, ఆయువు ఇస్తుంది, ఆరోగ్యం ఇస్తుంది అన్నాడు. అదిగో ఆనాటి తులసి శరీరమే ఈనాటి గండకీ నది. అందులో విష్ణు తన శరీరాన్ని సాలగ్రామశిలగా విడిచిపెట్టాడు. ఆ సాలగ్రామశిల దొరికితే దానిని ఇంట్లో పెట్టుకుని పూజిస్తే మహాయోగం కలుగుతుంది, అపూర్వమైనటువంటి పుణ్యాలు లభిస్తాయి, సంపదలు కలుగుతాయి, అందరూ ఇళ్లలో సాలగ్రామాలు పెట్టుకుని పూజించవచ్చు. కాకపోతే నియమనిష్టలతో పూజించేవాడు విధానం వేరు, సామాన్యంగా నమస్కరించుకునేవాడు విధానం వేరు. తప్ప ఇంట్లో ఉండకూడదనే మాటలే నమ్మకండి, ఇంట్లో పెట్టుకోండి. సాలగ్రామం ఉంటే ఎన్నో లాభాలు ఉన్నాయి. ఆ తర్వాత తులసీదేవి యొక్క తల వెంట్రుకలు తులసి మొక్కలుగా మారాయి. అందులో కొన్ని వెంట్రుకలు తెల్లగా, కొన్ని ఎర్రగా, కొన్ని నల్లగా ఇలా ఉండడం వల్ల శ్వేత తులసి, అర్క తులసి, కృష్ణ తులసి, విష్ణు తులసి, ఇలా రకరకాల తులసిలు వచ్చాయి. ఏ తులసి దగ్గరైనా ఈరోజు చేరండి, భక్తితో పూజించండి. తులసి పూజనం వల్ల అఖండ సౌభాగ్యాలు కలుగుతాయి. సౌభాగ్యం అటువంటి కాదు, సంతోషం, ఆనందం, ఆయువు, ఆరోగ్యం, సంపద, అభివృద్ధి, పదవి, ఇవన్నీ కూడా తులసి కటాక్షంతో లభిస్తాయి. భూతప్రేత పిశాచాదులన్నీ ఈ తులసి పూజనం వల్ల తొలగిపోతాయి. ఈరోజు తులసి దళాలతో శ్రీమన్నారాయణుణ్ణి, శివుణ్ణి కూడా భక్తి శ్రద్ధలతో అర్చన చేయండి. ఇవన్నీ కూడా శాస్త్రములు చెప్పాయి. ఇటు శివుడికి పనికొస్తుంది తులసీదళం, అటు శ్రీహరికి కూడా పనికొస్తుంది తులసీదళం. ఇద్దరిని పూజించవచ్చు, ఒక గణపతికి తప్ప మిగతా అందరి దేవతలకి మనం తులసితో అర్చన చేయవచ్చు. ఒక గణపతికి మాత్రం ఇవ్వకూడదనే విషయం చాలాసార్లు చెప్పాను మీకు, ఇప్పుడు కొత్తగా దాని గురించి మళ్ళీ నిర్ణయం చక్కర్లేదు. బ్రహ్మవైవర్త పురాణంలో ఉన్న కథ ఇతపూర్వం మీరు విన్నారు. పరమ పవిత్రమైన కార్తీక మాసపు 29వ దినాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇది చతుర్దశి మహాపర్వదినం, అమ్మవారికి కూడా ప్రీతిపాత్రమైనది. అష్టమ్యాంచ చతుర్దశ్యాం నవమ్యాం చైకచేత సహా అని సప్తశతిలో కూడా చెప్పారు. అష్టమి చతుర్దశి నవమి తిథులు ఎంతో ప్రీతిపాత్రమైనవి అమ్మవారికి. అందుకే ఆ కాలంలో సప్తశతిని పారాయణం చేసేవారు, అమ్మవారిని రక్షించేవారు. ఇదే మాట దేవీ భాగవతంలో కూడా ఉంటుంది. కాబట్టి ఈరోజు అమ్మవారిని కూడా మహాసరస్వతి లక్ష్మి లలిత పరాభట్టారికల్లో ముగ్గురులో ఎవరు దొరికినా లేక ముగ్గురు దొరికినా తులసీదళాలతో అర్చించండి, ప్రదక్షిణలు చేయండి, ఆ ఆలయాలలో దీపాలు వెలిగించండి. ధ్వజస్తంభ ప్రతిష్ట మన ఆలయంలో చేయాలి ప్రణవపీఠంలో నిర్ణయించగానే భక్తులందరూ స్పందించడం మొదలుపెట్టారు. అలాంటి వారందరికీ సకల శుభములు కలుగాక రేపు ఫిబ్రవరి 4వ తారీఖు నాడు ధ్వజస్తంభ ప్రతిష్ట అటు సూర్యుడు ఇటు పుడితేనా సరే చేయడానికి సంకల్పించాం. అది అమ్మవారి ఆజ్ఞ, అమ్మ అనుగ్రహం ఉంటే ఏదైనా సాధ్యం, అమ్మ అనుగ్రహించకపోతే ఎవరు ఏమీ చేయరు. కాబట్టి అలాంటి ధ్వజస్తంభ ప్రతిష్టలకి నాంది పెరిగితే కార్తీక మాసంలో దానికి కూడా యథాశక్తిగా సహాయం చేస్తే మహాపుణ్యం లభిస్తుంది. అనంతరం ఈరోజు 4 పదార్థములు దానం చేయాలి. స్వయం పాకదానం తప్పనిసరిగా ప్రతిదినము చేయాలని తప్పని చెప్పాను కదా. ఈరోజు అరటి, చామ, కంద, తోటకూర ఈ 4 దానం చేయాలి. ఒకప్పుడు కాలభైరవుడు బ్రహ్మ అసత్యం ఆడిన కారణం చేత ఆయన 5వ తలని ఖండించాడు. ఈ విషయం శివపురాణంలో మీరు విన్నారు, కాశీఖండంలో కూడా విన్నారు. శివుడు శివలింగం యొక్క తల చూడకుండానే చూశానని అసత్యపు సాక్ష్యం ఒకటి తీసుకొచ్చి విజయం పొందడానికి ప్రయత్నిస్తే శివుడు ఆగ్రహించి కాలభైరవుణ్ణి సృష్టించి బ్రహ్మని శిక్షించవరగా బ్రహ్మగారు 5వ తలతో అసత్యం ఆడటం వల్ల ఆ 5వ తలని కాలభైరవుడు గిల్లి పారవేశాడు, ఖండించి పారవేశాడు. దానివల్ల ఆయన కూడా బ్రహ్మహత్య పాపం అంటుకున్నది. ఆ బ్రహ్మ కపాలం చేతికి అంటుకుంది. ఆ కపాలం చేతి నుంచి విడిపోవడానికి ఆయన భిక్షాటన చేశాడు. చివరికి భిక్షాటన వల్ల ఆ కపాలం జారి నేల మీద పడిపోయింది. ఎందుకు జరిపోయిందిట? కార్తీక మాసంలో 29వ రోజున ఒక ఆవిడ ఆయనకి కాశీక్షేత్రంలో కంద, చామదుంప, అరటికాయ, ఆ తోటకూర వీటితో కూడిన స్వయం పాక దానం చేసింది. ఆ స్వయం పాక మహామహిమ వల్ల ఆవిడికి పుణ్యం వచ్చింది. ఆవిడకు వచ్చిన పుణ్యం వల్ల ఈయన చేతుకున్న బ్రహ్మకపాలం విడిచిపోయింది. అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తోంది? ఈనాడు ఈ దానం ఇచ్చినవాడికి ఎంత పుణ్యమో పుచ్చుకున్నవాడికి కూడా అంతే పుణ్యంట. ఇచ్చినవాడికి పుచ్చుకున్నవాడికి కూడా పుణ్యం తెచ్చిపెట్టే దానం ఇది. ఇచ్చినవాడు ఎలాగో పుణ్యం పొందింది, ఆ పుణ్య ప్రభావంతో ఈయన చేతుకున్న బ్రహ్మకపాలం కూడా తొలగిపోయింది. ఇవన్నీ అత్యంత ప్రాచీన కాలంలో తాళపత్ర గ్రంథాలలో ఈ పురాణాల్లో ఉండేవి. అవి క్రమంగా లోపించి పురాణాలని ప్రింట్ చేసేటప్పుడు కొన్ని కొన్ని శ్లోకాలు లుప్తం అయిపోయాయి. ఆ పాతకాల పుస్తకాలు కూడా అదృష్టవశాత్తు మేము పరిశోధించి ఈ కథలన్నీ బయటికి తీసుకురాగలిగాం. అందువల్ల చెబుతున్నమాట. కాబట్టి ఏం చేస్తారు? స్వయంగా కాలభైరవుడు చెప్పిన ఈ మాట వినండి. నాకు గణపతికి, శివుడికి, ఎవరెవరికి? శివుడికి, గణపతికి, కుమారస్వామికి, కాలభైరవుడికి అనమాట. నాకంటే కాలభైరవుడికి అనమాట. మా నలుగురికి కూడా అత్యంత ప్రీతిపాత్రమైనది 29వ రోజు. మా నలుగురికి ఇష్టమైనవి చామదుంప, కందదుంప, అరటికాయ, తోటకూర. కాబట్టి గణపతి కుమార కాలభైరవ పరమేశ్వరుడు నలుగురికి ప్రీతి కోసం 29వ రోజున ఇవి దానం చేయండి. కటిక పేదవాళ్ళకి, మహానుభావులకి, నర్తకులకి, లేకపోతే పురోహితులకి, ఇలాంటి వాళ్ళకి దానం చేసుకుంటే, పుణ్యాత్ములకి దానం చేసుకుంటే, సద్గురువులకి దానం చేసుకుంటే ఆ పుణ్యం వల్ల బ్రహ్మహత్యాది మహాపాపములు తొలగిపోతాయని చెప్పాడు ఆయన. అందువల్ల అప్పటి నుంచి అలా దానం చేయటం మొదలుపెట్టారు. కాబట్టి ఈ పని చేయండి. ఇక సాయంత్రం పూట శివదర్శనం చేసుకుని నక్షత్రహారతి ఇవ్వండి. ఈ నక్షత్రహారతి పొద్దున్న సాయంత్రం ఎప్పుడైనా ఇవ్వచ్చు, కానీ సహజంగా కార్తీక మాసంలో ఉదయం పూట చేసే దీపదానము కంటే రాత్రి చేసే దీపదానం ఎక్కువ గొప్పది. దీపం వెలిగించటం, దీపం దానం చేయటం, హారతులు ఇవ్వటం ఇవి పగటి కంటే రాత్రి ఎక్కువ ఫలితమిస్తే ఒక్క కార్తీక మాసంలో. అందువల్ల ఏం చేయాలన్నమాట, కార్తీక మాసంలో అవకాశం ఉన్నవాళ్ళు ఒకవేళ సాయంత్రం వేళ గుళ్ళోకి వెళ్ళే అవకాశం ఉన్నా, లేక గుడికి వెళ్ళలేకపోతే ఇంట్లో ఉన్నా సరే, ఎక్కడైనా సరే నక్షత్ర హారతి ఇవ్వండి. అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పొబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి అని పిలువబడే ఈ 27 నక్షత్రాలకి ప్రతీకగా ఒక కుంది తీసుకుంటారన్నమాట, హారతి ఇచ్చే పాత్ర. ఇప్పుడు చక్కగా తయారవుతున్నాయి అలాంటి హారతి పాత్రలు. అంటే ఏంటి, ఒక ఎత్తడిదో వెడ్డిదో 27 నక్షత్రాలకు వీలుగా 27 బొడిపులు ఉంటాయి, వాటిల్లో చిల్లులు ఉంటాయి. వాటిల్లో ఒత్తులు కానీ, సాధారణంగా ఒత్తులు ఇస్తేనే మంచిది, కుదరకపోతే హారతి కర్పూరం బిళ్ళలు పెట్టి 27 బిళ్ళలు లేక 27 ఒత్తులు వేసి వాటిని వెలిగించాలి. ఆ 27 నక్షత్రములకు ప్రతీకగా భావించాలి. ఈ 27 పాత్రలు ఉన్నాయే, అవి నక్షత్రములు అనుకోండి, వాటితో శివునికి కానీ అమ్మవారికి కానీ విష్ణువునికి కానీ హారతి ఇవ్వండి. దానికి నక్షత్ర హారతి అని పేరు. మీరు ప్రణవపీఠాలకు వస్తే చూసే ఉంటారు, చాలాసార్లు మనం నక్షత్ర హారతి ఇస్తూనే ఉన్నాం. ఇలాంటి పాత్రలు అంటే 27 ఒత్తులు వేసుకోవడానికి పనికొచ్చేటటువంటి నక్షత్ర హారతి పాత్ర దొరకకపోతే ఓ పెద్ద పళ్ళెం తీసుకోండి, చిన్న చిన్న మట్టి ప్రమిదలు 27 పెట్టండి, వాటిలో 27 ఆవు నేతి ఒత్తులు వేయండి, వాటిని వెలిగించండి, అదే నక్షత్ర హారతిగా పరమాత్మునికి సమర్పించండి. ఈ నక్షత్ర హారతి వల్ల జాతక దోషాలు పటాపంచలైపోతాయి. మనం పుట్టాక ఎప్పుడో ఒకప్పుడు ఒడిదుడుకులు ఎదుర్కొంటూనే ఉంటాం. ప్రతి వాడికి జాతక దోషాలు ఎన్నో ఎన్నో ఉంటాయి. జాతక ప్రభావం ప్రతి వ్యక్తి మీద ఉంటుంది. దుఃఖం, సుఖం, అవమానం, మానం, దారిద్ర్యం, సంపద, ఇవి ఎప్పుడో ఒకప్పుడు రాకుండా పోకుండా ఉండవు కదా. ఎన్నో ఏళ్ళు ఎన్నో కష్టాలు అనుభవించిన వాళ్ళు కూడా నక్షత్రహారతి 29వ రోజున ఇచ్చాక ఆ జాతక దోషాలు పోగొట్టుకుని ఐశ్వర్యవంతులు అయ్యారు, మహాత్ములు అయ్యారు. కానీ గురువు భక్తితో చెయ్యాలి. ఇవి చెప్పిన గురువుని నమ్మాలి, గురువు గారి మీద భక్తి పెట్టుకోవాలి. గురువుగారి పురాణం విని ఆయన తెలియకుండా ఇది సొంత పురాణం కింద రాసేసుకున్న దుర్మార్గులు ఉన్నారు అంటే కలియుగంలో. ఈ పురాణం విని వాళ్ళు పురాణం చెప్పడం తప్పు కాదు, కానీ ఈ పురాణం పలానా గురువుగారు చెప్పారో చెప్పకుండా నాటికి వాడి వాళ్ళ సొంత పెత్తనంతో మేమే చెప్పాము అని చెప్పినా లేక మేమే రాసామన్నా అటువంటి వాళ్ళు గురుద్రోహులై మళ్ళీ నరకంలో పడిపోతారు, కుంభీపాక నరకంలో పడిపోతారు. అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. కలియుగంలో చౌర్యం ఎక్కువైపోయింది, గ్రంథ చౌర్యం. ఇంత కష్టపడి మేము పుస్తకం రాస్తే ఆ పుస్తకం వాడు కొట్టేసి ఇంకో వాడి పేరు మీద ప్రింట్ చేసేస్తాడు, లేదా ఈ పురాణం యాజరీగా చెప్పేసేదో వాడు సొంతంగా చెప్పినట్టుగా పురాణాలు పరిశోధించినట్టుగా అక్షరం ఒక్కరా అనేటువంటి దౌర్భాగ్యుడు ఫేస్బుక్లో పెట్టేస్తాడు అనమాట. ఇలాంటివి ఎక్కువైపోయి చేయకూడనివి చేయదగినవి నేను రాస్తే దాన్ని యాజరీగా తన పేరు మీద ఇంకోటి ఎవడో నేనే రాసేసానని పెట్టేశాడు. చూశారు, ఇలాంటి వాడంతా నరకానికి పోతారు. గ్రంథతోని అంటారు దీన్ని. అందుకే అలసాని పెద్ద రాశాడు ఇలాంటి వాళ్ళ గురించే. భరమయీతో కుటుంబ రక్షణకుగా ప్రాల్మాలి చింత నిరంతర తాళీదళ సంపుట ప్రకర కాంతారంభునందు అర్ధపు తెరువాటులు తెగి కొట్టి తజ్ఞ పరిషత్ విజ్ఞాత శౌర్యక్రియ విరసుండై కొరతంబడున్ కొకవి పృథ్వీభుత్ సమీపం బునన్. కుటుంబం పోషించుకోవడానికో లేకపోతే ఇంకో కకృతికో పాత గ్రంథాల్లో ఉన్న వాటిని బయటికి తీసి అవి తన సొంతం కింద భావించి తన సొంతంగా తన పేరు మీదుగా కొంతమంది ప్రకటించుకుంటూ ఉంటారు. అంటే నిజానికి ఎవడో రాశాడు, అది నేనే రాశానని వీడు తన పేరు పెట్టుకున్నాడు అనమాట. అది చివరికి ఏమవుతుందో తెలిసిన, మహానుభావులైన పండితులు కనిపెట్టి పూర్వం మహారాజులకు ఆ విషయం చెబితే మహారాజు గారు వాడిని కొరత వేసేసేవాట. కొరత అంటే రెండు అర్థాలు, వాడికి అవమానం వస్తుంది, తక్కువతనం వస్తుందని ఒక అర్థం, ఏకంగా రెండు కాళ్ళని సోలం లాంటి కర్రలో దింపేసి ఉరిశిక్ష లాంటి శిక్ష అనమాట, అది భయంకర శిక్ష వేసేవారు. అది ఇక్కడ నరకంలో కూడా అనుభవిస్తారు. కాబట్టి ఎప్పుడైనా మీరు దీన్ని ఉపయోగించుకుంటే ఫలానా పద్మాకర్ గారు చెప్పారని చెప్పవలసింది, అది లేకపోతే గురుద్రోహం అవుతుంది. అలా మొత్తం మీద ఈ హారతులు ఇవ్వండి, జాతక దోషాల్లోంచి బయటపడండి. ఈరోజు వినవలసిన కథ భక్తి శ్రద్ధలతో ఈరోజు చేతులు అక్షతలు పట్టుకుని నేను చెప్పే ఇప్పుడు రుద్రాక్ష మహిమ అనే కథ వినండి. పూర్వం ఏకాక్షుడు అని పేరు కలిగిన ఒక పరమ దౌర్భాగ్యుడు ఉండేవాడు. వాడు చాలా అందంగా ఉండేవాడు. చిన్నప్పటి నుంచి పూర్వజన్మ పాపం వల్ల తల్లిదండ్రుల మీద వ్యతిరేకతతో పుట్టాడు వాడు. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు అంటే వ్యతిరేకత, తల్లిదండ్రులు వాటి వినేవాడు కాదు, వ్యసనాలు పాలైపోయాడు. వాడిని విద్య కోసం ఒక గురువు దగ్గర వేశారు. ఆ గురువు గారు ముసలాయన, ఆయన భార్య కొంచెం పడుచుది ఆయనకంటే. ఏదో కర్మ వల్ల ఈ పెద్ద ఆయన పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఈ గురుపత్రికి గురువుగారు అంటే అసహ్యంగా ఉండేది. ఆయన ముసలాడు కదా, ఆయన వల్ల నాకేం సౌకర్యాలు ఉన్నాయి, ఆయన వల్ల నేనేం సౌఖ్యాలు పొందుతాను అని కొంచెం ఆయన ఏ పని చెప్పినా ఏసడించుకుని విసుక్కునేది. ఈ దౌర్భాగ్యుడు ఏకాక్షుడు ఆ గురుకులంలో చేరాడు. తక్కిన పిల్లలంతా అమ్మగారు అమ్మగారు అంటూ గురుపత్ని వెంట తిరిగితే వీడొక్కడు కొంచెం వెకిలిగా ఉండేవాడు. ఆవిడ కూడా అటువంటిది. అందువల్ల గురువుగారికి తెలియకుండా ఆ ముసలాయన్ని పాఠం చెబుతున్నప్పుడు బయట పంపేసి వీడిని మరిగింది. వీటితో పాటు రాసక్రీడలు ఆట మొదలుపెట్టింది. వీడితో రతి సౌఖ్యాలు అనుభవించింది, మహాపాపాలు చేసింది. ఇది తల్లిదండ్రులకి ఊరి వాళ్ళకి పిల్లలకి తెలిసిపోయింది. దాంతో తల్లిదండ్రులు, ఒరే నాయన ఎందుకురా ఈ పాపం, గురుపత్ని తల్లితో సమానం, ఆవిడతో సాంగత్యం ఏమిట్రా అంటే ఆ తల్లిదండ్రులకు విషం పెట్టి చంపేశాడు, వాడు కొట్టి చంపేశాడు. ఆ తర్వాత వాళ్ళని రహస్యంగా పాతి పెట్టేశాడు. అలాగే గురువుగారి వల్ల తనకి ఎక్కడ ఇబ్బంది వస్తుందోనని గురువును కూడా హత్య చేశాడు. ఈ ప్రపంచంలో మహాపాపం అంటే గురు పాపమే, గురువు హత్యా పాపమే. అటువంటి గురు హత్య కూడా చేశాడు వాడు. అన్నద్రోహం, గురుద్రోహం, బ్రహ్మద్రోహం నకార ఎత్తని శాస్త్రం చెబుతూ ఉంటే వాడు గురుద్రోహం చేయటమే కాదు, గురువుని చంపాడు, తల్లిదండ్రులు చంపాడు. ఆ తర్వాత చుట్టుపక్కల వాళ్ళు ఎక్కడ ఈ విషయం తెలుసుకుని బెదపడతారో రాజుగారి దగ్గర ఈ విషయం చెబితే రాజుగారు తమకు ఉరిశిక్ష వేస్తారు అననే భయంతో వాళ్ళిద్దరూ ఆ ఊరు విడిచిపెట్టి అక్కడ ఉన్న ఆస్తి అంతా ఓట కట్టుకుని వేరే ఊరు వెళ్ళిపోయారు అన్నమాట. ఈ ఊరు వదిలేసి ఒక అడవి లాంటి ప్రాంతం దగ్గర ఉన్న గ్రామం దగ్గర మకాం పెట్టారు. అది అరణ్యానికి దగ్గరలో ఉన్న గ్రామం, ఊరికి చివరి వీడి మకాం పెట్టారు. ఈ తెచ్చిన సంపద అంతా కొంతకాలానికి అయిపోయింది. డబ్బుల కోసం వీడు దొంగతనాలు మొదలుపెట్టాడు. ముఖ్యంగా అరణ్య మార్గంలో వెళ్ళేటటువంటి బాటసారుల్ని బుర్ర పగలగొట్టి దోచుకునేవాడు. అప్పుడప్పుడు ఇళ్లలో దొంగతనాలు చేసేవాడు. ఇద్దరు ఈ డబ్బుతో తెగతాగి మాంసం కూడా తింటూ అవే సుఖాలు అనుకుని ఆ సుఖాలు అనుభవిస్తున్నాం అనుకునేవారంట. తాగుబోతు ఎక్కువ తాగితే సర్వనాశ అయిపోతారు, అదో సుఖమేముంది, తాత్కాలికమైన బొత్తు తప్ప. గొడ్డు మాంసం కూడా తిన్నాడు వాడు, గోమాంసం మహాపాపం అన్నింటిలోకి ఆ మాంసం కూడా తిన్నాడు దుర్మార్గుడు. హింసతో బతికారు వాళ్ళు. ఈ దొంగతనాలు జరుగుతూ ఉంటే ఊళ్ళో వాళ్ళకి అనుమానం వచ్చింది, ఎవడో మకాం పెట్టాడు ఇక్కడ ఎక్కడో దొంగాడు, వాడెవడో హఠాత్తుగా మన ఇళ్లలో దాడి చేసి దొంగతనాలు చేస్తున్నాడు, పైగా ఊరి చివరకు కూడా అరణ్య మార్గంలో ఎవడో దొంగాడు తయారయ్యట, మనందరం వంతులు వేసుకుని ఆ దొంగాన్ని పట్టుకుందాం అని ప్రతిరోజు ఓ 10-15 మంది కర్రలు పుచ్చుకుని వీధుల్లో తిరగడం మొదలెట్టారు దొంగాన్ని పట్టుకోవడం కోసం. ఇది ఏకాక్షుడికి తెలిసింది, వాడికి భయం వేసింది. ఈ వీళ్ళంతా జమా జట్టీలో ఉన్నారు, మంచి బలంగా ఉన్నారు, దుట్టు కర్రలు కత్తులు పుచ్చుకు తిరుగుతున్నారు, పొరపాటు దొరికానంటే ఏ కీలుకి ఆ కీలు తీసేస్తారని అరిగేస్తారు అని భయపడి ఇంకా ఊరు విడిచిపెట్టి బాగా దూరంగా ఉన్న ఒక అడవిలో మకాం పెట్టాడు. చాలా దూరంగా వెళ్ళిపోయారు అడవిలోకి. ఆ అడవిలో కూడా మళ్ళీ దొంగతనాలు అవి మొదలుపెట్టారు. హఠాత్తుగా చేసిన పాపాలు ఎక్కడికెడతాయి? ఆ పాపాల వల్ల ముందు వాడు ఎత్తుకొచ్చిన వాడు గురువుగారి భార్యకి రోగం వచ్చి నోట్లోంచి పురుగులు వచ్చేసే దూర దుర్వాసన వచ్చింది, శరీరం కుళ్ళిపోయింది, కుష్ఠరోగం కంటే భయంకరమైన చర్మవ్యాధి వచ్చింది, కుళ్ళి కుళ్ళి తీసుకుని చచ్చిపోయింది. ఎలా బ్రతికామన్నది కాదు, ఎలా చచ్చామన్నది ముఖ్యం. చివరి రోజుల్లో సుఖంగా బ్రతకాలంటే విపరీతమైన మహాపాపాలు చేయకూడదు, మహాపాపములు చేసి 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 పురుగులు పడి తిండి లేక కుళ్ళి కురుంగి కురుంగి నశించి నశించిపోయింది, అది సర్వనాశనం అయిపోయింది. అది చచ్చిపోయాక ఆ శవాన్ని పాతిపెట్టి వీడు కూడా వెంకబెట్టుకుని అనారోగ్యం పాలైపోయాడు. అయ్యో ఎందుకు ఇంత మహాపాపం చేశానని అప్పుడు కూడా పశ్చాత్తాపం పొందలేదు వాడు. నేను తల్లిని చంపాను, తండ్రిని చంపాను, గురువుని చంపాను అనుకోక, అయ్యో సుందరి నువ్వు లేకపోతే ఎలా బతుకుతావు అని ఏడ్చేట. తెనాలి రామకృష్ణుడు పాండురంగ మహత్యంలో రాస్తాడు చూడండి, ఓ చండాల స్త్రీని ఎత్తుకుపోయి పెళ్లి చేసుకున్న దుర్మార్గుడు, అది చచ్చిపోతే ఏమని ఏడ్చాడు తెలుసా? ఈ కటజాతి నాతికి మహిదేవుడు చిక్కిన సునన్ రాకకు పోకకు జన్న పరంపరకింపకు చూడికి చూచి అంబో కృతమాచర్యం చుట్టకు బుద్ధి కలంక బుద్ధి దలంక కలంక ముక్త చంద్రాకృతి వినుచు నీ ముఖమునందు అమృత స్థితి కాంచియుండుటం. ఎల్లరూ ఎల్లచో ధనములిచ్చి మృగాక్షుల కొండ్రుగాని ఓ పల్లవ పాణి ఏ పరమ పావన వంశమునమ్మి కొంటి నీ నల్లని రూపు నిక్కమని నమ్మి ధ్రువంబదిగాక నేడు విద్యుల్లతికాధికాభినయ ధూర్వకమౌట ఎరుంగ నక్కట. తెనాలి వారి పద్యం ఇది. నిగమ శర్మోపాఖ్యానంలో పాండురంగ మహాత్మ్యంలో పద్యం అనమాట. అంతా డబ్బిచ్చి స్త్రీలను కొంటారు, నేను పవిత్రమైన వంశమే నీకోసం అమ్మేశాను అంటే వంశం తగలబెట్టి భ్రష్టుడినే నేను తీసుకొచ్చాను, నీవు నల్లగా ఉంటావు, నీ నల్లని రూపే శాశ్వతంగా ఉంటుంది అనుకున్నాను, కానీ మెరుగు తీగలే మాయమైపోయేవారు ఏడ్చాడు. అందరూ నా మీద ఉమ్మేసినా పట్టించుకోలేదు, సిగ్గు లేకుండా తిరిగాను నీ వెంట అని ఏడుస్తాడు. అలాగే వీడు కూడా దీనికోసం ఏడ్చాడు, వీడికి రోగం వచ్చింది, చివరికి ఢామ్ అని చచ్చాడు. వీడు చచ్చాక వీడి ఆత్మ నరకానికి వెళ్ళలేదు, స్వర్గానికి వెళ్ళలేదు, ప్రేతాత్మయ్యి భయంకరమైన ఆవేదన పొందడం మొదలెట్టింది ఆ శవం చుట్టూత. ఒక శవం తగలబెట్టబడకపోతే లేక పాతి పెట్టబడకపోతే దానికి సంస్కారం జరగకపోతే ఆత్మ అల్లాడిపోతుందిట. అది దానికి స్వర్గం ఉండదు, నరకం ఉండదు, స్వర్గ నరకాలకు అతీతంగా మధ్యలో పిశాచిపోయి అల్లాడుతుంది. అందుకే శవానికి తప్పక అంతిమ సంస్కారం జరగాలి. ఇలా ఆ శవం అక్కడే కుళ్ళిపోతూ ఉంటే ఎవరూ పట్టించుకోలేదు, ఆ ఆత్మేమో అల్లాడిపోయింది. తిండి లేక తిప్పలేక మహాబాధ పడుతుందండి. ఆత్మ పడే బాధ అంతా ఇంత కాదు, అది వర్ణించడం మన వల్ల కాదు. ఇప్పుడు అది గరుడ పురాణంలో తెలుసుకోవాల్సిందే. లేదా పాపాలు చేసిన వాడు ఎవడన్నా చచ్చాక వాడిని అడగండి, చెప్తాడు వాడే. ఇలా ఉండగా అదృష్టవశాత్తు అక్కడ కట్టెలు కొట్టుకునేవాడు కొందరు వచ్చారు. వాడు వీడి మీద జారిపడ్డారు. అనాథప్రేత సంస్కారాత్ కోటి యజ్ఞం ఫలం లభ్యతని గరుడ పురాణంలో 11వ అధ్యాయంలో 18వ శ్లోకంలో ఉంది. అందువల్ల ఈ దిక్కుమాలిన శవాన్ని గుణపాలతో బొయ్యి తవ్వి అందులో పాతి పెట్టేశారు. ఎవరో కట్టెలు కొట్టుకునే పుణ్యాత్ములు. అప్పుడు జరిగింది తమాష. వీడి శవం అందులో వేసి వీగానే వీడి ఆత్మను తీసుకెళ్ళడానికి అమకంకరులు వచ్చారు. అప్పుడు అవలోకానికి తీసుకెళ్దామని వచ్చారనమాట, ఎందుకంటే అప్పుడు పాతి పెట్టబడ్డాడు కనుక. అదే సమయంలో శివకింకరులు వచ్చారు. యమకింకరులారా తప్పుకోండి, వీడు పరమ పుణ్యాత్ముడు, వీడిని కైలాసానికి పట్టుకుపోతున్నాం అన్నారట. అదేమిటండి, వీడు పరమ పాపాత్ముడు, గురుద్రోహం చేసి గురువుని చంపాడు, తల్లిదండ్రులు చంపాడు, గురుపత్ని పొందాడు, దొంగతనం చేశాడు, తాకపోవడానికి తాగాడు, గొడ్డు మాంసం కూడా తిన్నాడు, వీడిని మేము నరకానికి తీసుకెళ్ళి శిక్షలు విధించాలి కదా, మీరెందుకు వచ్చారంటే వీడిని పాతి పెట్టిన చోట 10-12 అడుగుల లోతుల, 10-12 చేతుల లోతున ఒక రుద్రాక్ష ఉంది. వీడు రుద్రాక్ష మీద పాతి పెట్టారు. ఆ రుద్రాక్ష మీద వీడి శవం పాతి పెట్టబడడం వల్ల వీడి పాపాలన్నీ నశించిపోయి వీడు పుణ్యాత్ముడయ్యాడు, అది రుద్రాక్ష మహిమ అన్నారట. ఇప్పుడు చూసారా రుద్రాక్ష మహిమ ఎంత గొప్పదో. కొందరు తెలియక రుద్రాక్ష ఒంటి మీద ఉండకూడదట, ఆడవాళ్ళు వేసుకోకూడదట, బయట ఉన్నప్పుడు తీసేయాలట, లేకపోతే మగవాళ్ళు ఇంకోప్పుడు తీసేయాలట అంటారు. ఇది ఉట్టి అబద్ధం. ఒక్కసారి రుద్రాక్ష శరీరం మీద ధరిస్తే అది శరీరంలో ఒక భాగం కింద భావించి ఎల్లవేళలా దాన్ని అలాగే ఉంచుకోవాలి. ఉంచుకుంటే లాభం ఏమిటి, ఎప్పుడో తెలియక మనం శరీరం విడిచిపెడితే అప్పుడు ఈ రుద్రాక్ష మనల్ని కాపాడుతుంది. రుద్రాక్ష శరీరం మీద ఉండడం వల్ల నరకానికి పొరపాటున కూడా వెళ్ళాం, అది రుద్రాక్ష మహిమ. అందుకే పూర్వం శవం నోట్లో కానీ ఒంటి మీద కానీ రుద్రాక్ష వేసేవారు ఉండే. ఎందుకంటే రుద్రాక్ష వల్ల వాడు ఉత్తమ గతులకు వెడతాడు, కనీసం నరకానికి వెళ్ళక స్వర్గానికైనా పెడతాడని. అందులో ఎప్పుడు రుద్రాక్ష ధరించండి. గురువులు నమశివాయ అని పంచాక్షరి మంత్రపూర్వకంగా మీ చేతికి ఒక రుద్రాక్ష ఇచ్చినా మీ మెడలో వేసినా అది శాశ్వతంగా అట్టే పెట్టుకోండి. గురువుల ద్వారా వేయించుకుని అలా శరీరం మీద ఉంచుకుంటే అంత్యకాలంలో అది మనకి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ రుద్రాక్ష మహిమ వల్ల వాడు కైలాసానికి వెళ్ళిపోయాడు. ఈ కథని ఈరోజు విని అక్షతం నెత్తి మీద వేసుకోవాలి. అందరికీ ఆ యోగం రాదు. వాడి పూర్వకంలో కార్తీక మాసంలో 29వ రోజున ఒకప్పుడు కంద, జామదుంప, అరటి, తోటకూర దానం చేసేట, స్నానం చేశాడు, అరటి దొప్పలో ఆవునేతి దీపం వెలిగించాడు, నక్షత్రహారతి ఇచ్చాడు. ఆ పుణ్యం వాడు పాపాత్ముడు ఈ జన్మలో కొన్ని పాపాలు చేసిన సమయానికి కాపాడింది. కాబట్టి 29వ రోజు ఇవన్నీ చెయ్యండి, రుద్రాక్షను కూడా ధరించండి, దానివల్ల సుఖములు పొందుతారు. ఎప్పుడు కార్తీక మాసాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఎప్పుడు ఆ పుణ్యం ఎలా కాపాడుతుందో మనకు తెలియదు కనుక అందరూ భగవద్భక్తితో సద్వినియోగం చేసుకుని కార్తీక మాసాన్ని నేను చెప్పినట్టుగా తులసిని పూజించండి, నక్షత్ర హారతులు ఇవ్వండి.